ஜியானாமந்தஸ்தி விரமிகிற த்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஹரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் முஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்ணவதனம் த்யாயேத் சர்வ விக்னோபசந்தே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நமஹ. அஸ்யதருடு குமாரு குவலயாசகுமாரு வெண்ட பெட்டுக்கொண்டு பாத்தாழலோகானிக்கு வச்சி மா தண்டி காரு நீ கோசம் எதிர் சூஸ்து ரம்மனி நாகராஜு காரு கூர்ச்சி உண்டி மந்திரானிக்கு தீசுக்கெல்லாரு. நாகராஜ மந்திரம் ஸ்வச்சமைன ஸ்ஃபடிகமணுல சேத தாபடம் செய்யபடின மந்திரம். ஈ ஸ்ஃபடிகமணுலக்கு மத்திய மத்தியலோ மாணிக்யாலு பத்மராகములు అంటే ఎర్రని మడులు కెంపులు ఇటువంటివి కూడా అక్కడక్కడ తాపడం చేయబడి ఉన్నాయి. అనేక మడుల చేత ఆ మడుల యొక్క కాంతులతోటి తళతళలాడిపోతున్న సర్పరాజ మహాభవనంలోకి కువలయాసుడు అడుగుపెట్టాడు. అక్కడ ఒక పెద్ద సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద దివ్యమంగళ రూపంతో అశ్వతర మహారాజు గారు ఈయనకి దర్శనమిచ్చాడు. పాములు కామరూపులను చాలాసార్లు చెప్పుకున్నాం కదా మనం, అవి ఎప్పుడు సర్పాకారంలో ఉండవు. పాతాళ లోకంలో పరిపాలన చేసేటప్పుడు అవి కూడా ఇంద్రుడు చంద్రుడు యముడు మొదలైనటువంటి వాళ్ళు ఎటువంటి దివ్య రూపంలో ఉంటారో ఆ రూపంలో ఉంటారు. ఇది మానవ రూపం వంటి రూపం కాదు. మానవ రూపానికి చెమట పట్టడము, నోట్లోంచి లాలాజలం రావడము, శ్లేష్మము, వాతము, రక్తము, ఇటువంటివన్నీ మానవ శరీర లక్షణాలు. కానీ దివ్య శరీరంలో ఈ లౌకిక ప్రాణులకు ఉండే రక్తం కానీ, ఈ శ్లేష్మాదులు కానీ, ఈ పైత్య రసం కానీ, లేక కంటి మీద రెప్పపాటు ఉండడం కానీ, నోట్లోంచి లాలాజలం రావడం కానీ ఇలాంటివి ఉండవు. చెమట పట్టడం ఉండదు. ఈ లక్షణాలను బట్టే వీళ్ళు దివ్యులా లేక భవ్యులా తెలుస్తుంది. భవ్యులు అంటే భూమి మీద ఉన్నవాళ్ళు, దివ్యులు దేవలోకం వంటి లోకాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఈ లక్షణాలు ఉండవన్నమాట. ఏవి ఇందాక చెప్పినా లాలాజలం, శ్వేదజలం వంటి ఉండవు. కాబట్టి అది దివ్య శరీరం. ఆ దివ్య శరీరానికి అనుగుణమైన మంచి వస్త్రం ధరించాడని, అసలు కట్టుకునే వస్త్రాన్ని బట్టి కూడా మనం ఎటువంటి వాడమో లోకానికి తెలుస్తుందట. వస్త్రం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో పిచ్చి పిచ్చి ఆ గుడ్డం చూడగానే ముందు సగం గౌరవం పోదు. పద్మాకర్ గారు ఉపన్యాసానికి వచ్చేటట్టు పంచి చక్కగా లాగిచ్చి ఒక కండువా వేసుకుంటే బాగుంటుంది. కానీ దూదేకులు వాళ్ళు ఎవళ్ళో వేసుకున్నట్టుగా అయ్యా దనేటారు, గళ్ళలుంగి వేసుకుంటే ఇబ్బంది కదా. మరి ఆ ప్రొఫెషన్కి ఒక్కొక్క ప్రొఫెషనల్కి ఒకటి ఉండాలన్నమాట. నేను ఏదో స్విమ్మింగ్ పూల్లో దూకే అనుకోండి, అప్పుడు అక్కడ ఆడుకునేటప్పుడు ఏవో పిచ్చిలాగులు వేసుకున్నానంటే అర్థం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్నప్పుడు తగిన వేషం ఉండాలి. వస్త్రేణ వపుష వాచ విద్య వినయేన చ వకారై పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి గొప్పవాడే. వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రాణి తక్కువవాడు కాదు, ఎక్కువవాడు కాదు. కానీ ఆయా సమయములకు తగినటువంటి వస్త్రధారణతో వాడు శోభిస్తాడు. మొట్టమొదట మనిషిని చూడగానే గౌరవం పొందాలంటే వస్త్రం బాగుండాలి, మంచి బట్ట కట్టుకోవాలి. పురాణం వరకు వచ్చినప్పుడు ఒక రకం బట్టలు కట్టుకోవాలి, ఆడుకోవడానికి పెడుతున్నప్పుడు అప్పుడు వేరే బట్టలు కట్టుకోవాలి, రేపు పొద్దున ఇప్పుడు స్నానానికి పెడుతున్నప్పుడు అప్పుడు చక్కగా తువ్వాలు లాంటివి కట్టుకోవాలి, అప్పుడు ఎంత మంచులతో పెడితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి అన్నమాట ఏమిటి, తగిన వస్త్రము, వస్త్రముతో గౌరవం పొందుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా పురాణం చెప్పడానికి వచ్చేటప్పుడు, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గళ్ళలుంగీలు, గళ్ళ కండువాలు, కాఫీ షర్ట్లు, టీషర్ట్లు ఇవి వేసుకుని వెళ్ళకూడదు, శాస్త్ర నిషిద్ధం. అప్పుడు ఇలాంటి వస్త్రాలు, పవిత్ర వస్త్రాలు ఉండాలి. మీరే చూస్తున్నారుగా ఈ మధ్యకాలంలో ఉపన్యాసాలకి అమెరికా వెళ్ళి భయంకరమైనటువంటి వస్త్రాలు వేసుకున్న పుణ్యాత్మని చెడవడ తిట్టిపారేట్లే మీరు ఏకిపారేస్తున్నారు. ఎందుకు ఏకుతున్నారంటే, వస్త్రం ఎలా ఉండాలో శాస్త్రం చెప్పింది, ఆ వస్త్ర ధారణ లేదు గనక నువ్వే సరిగ్గా బట్ట కట్టుకుని వాడు రేపు పొద్దున బట్టల గురించి ఏం చెబుతావు అంటారా లేదా. నేను ఇక్కడేమో పిచ్చి బట్టలు కట్టుకుని, మిమ్మల్ని మాత్రం మంచి బట్టలు కట్టుకోండి. ఆయన పూజకి వెళ్ళేటప్పుడు పవిత్ర వస్త్రాలు కట్టుకోండి అంటే మీరు ఎలా ఒప్పుకుంటారు? చెప్పేవాడు చేసి చూపించాలి, ఆచరణలో ఉండాలి అది. శుభ్రంగా నేనేమో పాయసం తింటూ, మీరెవ్వరూ పాయసం తినద్దు, తీపి తినద్దు అంటే మర్నాడు ఒక్కడు ఉపన్యాసానికి రాడు. అందువల్ల వస్త్రం బాగుండాలి, వస్త్రముతో గౌరవం వస్తుంది. రెండవది వపుష, శరీరము. శరీరం భగవంతుడు ఇస్తాడు, అది పుట్టుకతో కొందరు అందంగా ఉంటారు, కొందరు సామాన్యంగా ఉంటారు, కొందరు సుకుమారంగా ఉంటారు, కొందరు భయంకరంగా ఉంటారు. ఈ రూపములు భగవంతుడిచ్చినవి, ఉన్న రూపమును జాగ్రత్తగా ఉంచుకోవడం అని శాస్త్రం. ఇక్కడ నీ వపుషు, నీకు పుట్టుకతో వచ్చిన శరీరం మారదు, కానీ ఆ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకో, స్నానం చెయ్యి, చెమట వాసన లేకుండా చూసుకో, కాస్త అలంకారం చేసుకో. ఈ అలంకారం ద్వారా నువ్వు బాగుంటావు. కాబట్టి గౌరవం పొందడానికి వస్త్రం, తర్వాత రెండవది వపుషు అంటే శరీరం, మూడవది వాచ, వాక్కుతో కూడా గౌరవం పొందుతావు. ఎవరినైనా మనం గౌరవిస్తే వాడు గౌరవిస్తాడు, ప్రేమగా మాట్లాడితే వాడు ప్రేమగా మాట్లాడతాడు. వచ్చిన వాళ్ళల్లో నువ్వు సొంటవి, నువ్వు పెంటవని తిడితే వాడు పొరపాటు కూడా మనతో మాట్లాడు. కాబట్టి వాక్కులతో మనం గౌరవం పొందాలి, మన మాట బాగుండాలి, ఆ మాట మృదువుగా ఉండాలి, అవతల వాడికి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి, అర్థమయ్యేలా ఉండాలి. కాబట్టే ఒక్కొక్కటి మాట్లాడితే ఎక్కువ జనం వస్తారు, ఒక్కొక్కటి మాట్లాడితే పారిపోవడానికి గల కారణం వాక్కులో తేడాయి. కాబట్టి వాక్ ఎప్పుడు బాగుండాలి. ఎప్పుడు చూసినా పోరాడదాం, పోరాడదాం అంటే ఎవరితో పోరాడుతో పిచ్చా, అస్తమానం తగాదా పడకూడదు. వాక్కు కఠినంగా కాకుండా మృదువుగా ఉంటే ఎవడైనా లొంగిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవ తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే సకల ప్రాణులు మన వశమవుతాయి, కాబట్టి అదే మన కర్తవ్యం. వాక్కుకి దారిద్ర్యం ఉండకూడదు. డబ్బు ఇవ్వడానికి దారిద్ర్యం ఉండొచ్చు, డొనేషన్ ఇవ్వలేకపోవచ్చు నువ్వు, కానీ మాట మాత్రం భగవంతుడు ఇచ్చాడు గనక మూగవాడివి కాదు గనక ప్రేమగా మాట్లాడి జనాన్ని వశం చేసుకో, వాక్కుతో గౌరవం వస్తుంది. ఆ తర్వాత ఏమిటి, విద్య. వాక్ ఎంత బాగున్నా పాండిత్యం కూడా ఉండాలి. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇతనికి చదువు వచ్చా లేదా అని మనకు అర్థమైపోతుంది. అంటే నాలుగు మాటలను బట్టి వీడికి చదువుకున్నాడు, వీడు చదువుకోలేదని తెలుస్తుంది. విద్య ఎక్కువగా ఉంటే వాడికి ఎప్పుడు గౌరవం వస్తుంది. కాబట్టి నాలుగవది గౌరవం పొందడానికి విద్య అనే వస్తువు. ఈ తర్వాత చివరి వకారం ఏమిటి, వినయం. ఎన్నున్నా వినయం లేకపోతే ఉపయోగంది. వినయం అంటే కేవలం కనిపించిన వాడికల్లా దండం పెట్టడం కష్టమా? నయం అంటే నీతి, వినయం అంటే చక్కని నీతి. శాస్త్రములలో చెప్పిన ఆచారం కూడా ఉండాలి, నీతి ఉండాలి. మనిషి దగ్గర నీతి తప్పితే ఆ మనిషిని మనం గౌరవించలేం. పొరపాటును కూడా చెప్పులు ఎత్తుకుపోయేవాడు, చెయ్యరాని పనులు చేసేవాడు మనం గౌరవిస్తామా? ప్రతి ప్రాణిని అహంకారంతో ధిక్కరించేవాడిని మనం గౌరవించలేం. బాబు వీడికి చాలా అహంకారం అండి, వీడి దగ్గరికి రానివ్వకూడదు అనుకుంటున్నాం కదా. కాబట్టి మనిషికి వినయం కూడా అవసరం. ఇవన్నీ వా అనే అక్షరంతో ప్రారంభమవుతాయి, అందుకే వాటికి పంచవకారములని పేరు. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన చ వకారై పంచభిర్హేన నరః నాయాతి గౌరవం. ఈ ఐదు వకారములు లేనివాడు గౌరవం పొందడు. కనీసం కొన్నైనా ఉండాలి, అన్నీ ఉంటే వాడు సంపూర్ణమైన కీర్తి పొందుతాడు. అందువల్ల నాగరాజు లోకానికి చెప్పడానికి చక్కని అంబరములతో శోభిల్లబడ్డాట. దివ్యమాల్యాంబరణాభరణ శోభితుడును, దివ్యమైన దేవతలు ధరించేటటువంటి పవిత్రమైన అంబర వస్త్రం ధరించాడు. మాల్య దండలు కూడా, దండలు కూడా మరీ ఇంతంతంతంత మాలలు వేయటము, అవేమో గుచ్చుకుపోయే దండలు ఉండకూడదు. చక్కగా ఎంత సోఫ ఇలాంటి మల్లెపూలు క్లుప్తంగా ఉండేవో, గుచ్చుకోకుండా ఉండేవో, ఇటువంటి దండలు వేస్తే కనీసం ఒక్క సెకనైనా వెళ్ళ ఉంచుకుంటాడు. చాలా కాలం క్రితం ఒక ఆయన దండ వేసిన వెంటనే తీసేస్తారు బాబోయ్ అని బాధపడితే, ఓ రోజున ఆయన కోసం దండ వేసుకున్నాను, ఇంకా చూడండి ఉపన్యాసం సేపు ఒకటే దొరద, గోపుకుని గోపుకుని తర్వాత ఇంట్లోకి పెడితే ఇదంతా ఎర్రగా అయిపోయింది. ఇంతకీ అందులో ఆకులు వేసి దండ కట్టారు, ఆకుల్లో ఒకటి దొరదగొండారు. ఇక చూడండి బాబు మా చెడ్డ బాధ. తర్వాత అప్పుడప్పుడు కొంతమంది దండలు పట్టుకొస్తారు, ఆ దండల్లో ఆకు పురుగులు, పిచ్చ పురుగులు, రకరకాల పురుగులు ఉంటాయి. ఈ పురుగులతోటి వస్తుంది మనకి బాధ, ఒకటే బాధ అనమాట. అందువల్ల కూడా దండలు వేసుకోలేకపోతున్నాం. దేవుడు దేవుళ్ళు అక్కడ ఇక్కడ మాత్రం మంచి మల్లెపూలు దండిస్తున్నారు. ఈ దండ వేసుకుని ఎందుకు తీయాల్సి వస్తుందంటే ఇక్కడ మాకు మైక్ ఉంటుంది, ఈ మైకుతోటి ఇప్పుడు మీకు రికార్డింగ్ అవుతోంది. రేపు పొద్దున్న మీకు ఈ లైవ్లో పెడుతున్నది కానీ ఇది కానీ ఈ మైకు వల్ల స్పష్టంగా పెడుతుంది. దీనికి కండువా తగిలినా శబ్దం వచ్చి ఆ రికార్డింగ్ చాలా తేడా వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. రేపు పొద్దున ప్రసారం అయ్యేటప్పుడు ఇబ్బంది రాకూడదు. అందుకే నా మెడలో ఎప్పుడూ ఒక స్ఫటికమాల ఉండేది, ఆ మాల కూడా వేసుకోవడం మానేశాను దీనికోసం అని. అది వచ్చి దీనికి టిక్కును కొట్టుకోవడం, అలా ఇది వచ్చి దీన్ని మూసేస్తుంది. అప్పుడప్పుడు కండువాని చూశారు ఇలా ఎందుకు సర్దుకుంటున్నావు, ఏదో నేనేదో గొప్ప అలంకారం చేసుకున్నానని మేసాలు వెలేసినట్టు జుట్టు సర్దుకున్నట్టు సర్దుకోవడం కాదు ఇది. ఈ కండువ వచ్చి దీని మీద పడితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, రికార్డింగ్ సక్రమంగా అవ్వదు. అవ్వకపోతే రేపు ఎప్పుడైనా ఇది ఏ ఛానల్లో అయినా ప్రసారం అయితే వినేవాడికి బాగుండదు. ఇన్ని కారణాల చేత ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాను అంటే మా బాధలు మీకేం తెలిస్తే దర్జా కూర్చుని మీరు అటు తిప్పుకుని ఇటు తిప్పుకుని కాళ్ళు వింటున్నారు. నేను ఇవ్వగా 2 గంటలు కదలకుండా కూర్చోవాలి. కాబట్టి పురాణాలు చెప్పేవాడు అక్కడ కూర్చుంటున్నాడు వాడు ఏదో దండం పెడుతున్నారు అనుకోకండి, అలా కదలకుండా బిగుసుకుపోయి బొమ్మలో ఉండి యాతన పడితే అప్పుడు గౌరవిస్తారు. మీకు 2 గంటలు చెప్పాలంటే వీడికి ఎన్ని విషయాలు కంఠస్థం ఉండాలి, ఎంత చదవాలి పొద్దున్నీ సాయంకాలం దాకా. మా యావత్ జీవితం ఈ చదువే లోకంగా బతుకుతున్నాం కాబట్టి మీకు అర్థమవుతుంది. ఏదో అప్పుడప్పుడు సినిమాలు చూసొచ్చి ఒక క్షణం చూసొస్తే మీకు ఇంతలా అర్థం కాదు. కాబట్టి పౌరాణికుడు ఒక నిత్య సాధకుడు, తపస్సు చేసేవాడు అలా యావత్ జీవితం తపస్సు చేస్తున్నట్టే ఈ పురాణములకి, ఈ కావ్యములకి, మంత్రతంత్రాలకి, జపాలకి యావత్ జీవితం అంకితం అయితే మీరు కొంత వినగలుగుతున్నారు. ఇదంతా ఒక తపశ్శక్తి గుర్తుపెట్టుకోండి, ఇది నేను కాదు పౌరాణికుడు ఎవడైనా చేసే పనిది. అలా చేస్తే అప్పుడు మీకు అది అర్థమవుతుంది. అంటే మీకోసం తన జీవితాన్ని కేవలం తపస్సుతో గడుపుతున్నటువంటి వాడు వీడు. మీరు చూస్తున్నారు కదా 40 రోజులు ఒంటరిగా కుటుంబంతో సంబంధం ఉండదు ఈ పౌరాణికులకి. ఎన్ని రోజులు వెళ్ళినా అసలు ఇంట్లో ఎవరున్నారో తెలియదు, బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. కేవలం ఆ మందిరంలో కూర్చుని అలా చదువుకుంటూ ఏదో వేళకి పుణ్యాత్ములు ఎవరైనా అంత పెడితే తింటూ, ఆ పెట్టేటప్పుడు కూడా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కటి పెడతారు, ఓ చోట కొబ్బరికాయ పెడతారు, అక్కడికి దగ్గు, ఓ చోట వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు పెడతారు. ఏం పెట్టినా అవేం విసుక్కోకుండా తినాలి. అదే మీకైతే మీ ఇంట్లో కనుక ఈ పూట శుభ్రంగా మైసూరు బజ్జీ పెట్టండి లేకపోతే బూరెలు కావాలండి అని బూరెలు వేయించుకుంటారు. ఇప్పుడు నాకు బూరెవడ వేస్తాడు, నాకు గారెది నాలిపిస్తే ఎవడ వేస్తాడు, వేయడు కదా. అయినా సరే వాటికి సర్దుకోవాలి కదా. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనిషి యావత్ జీవితం ఒక తపస్సుతో గడపాలి. అటువంటి తపస్శాలి గనక సరైన మాల వేసుకున్నాడు, పవిత్రమైన మాల వేసుకున్నాడు, వస్త్రం వేసుకున్నాడు, ఆభరణాలు వేసుకున్నాడు, నవరత్నములు తాపడం చేయబడిన కిరీటం పెట్టుకున్నాడు, ఒక బంగారపు గద్దె మీద కూర్చున్నాడు, ఆయనకు అటు ఇటు కొంతమంది నాగస్త్రీలు వింజామరలు ఇస్తున్నారు. వెల్ల చామరము అది వింజామరం అవుతుంది, తెల్లని చామరం అన్నమాట. చామరము అంటే చమరీ మృగముల యొక్క వెంట్రుకల గుజ్జు. పర్వతాల్లో కైలాస పర్వతం దగ్గర ఉన్న మానసరోవరం దగ్గర అని జంతువులు ఉంటాయి, ఆ జంతువుల వెంట్రుకల్ని కత్తిరిస్తారు, వాటిని చామరము అంటాం అన్నమాట. ఆ వెంట్రుకల్ని వాటిని ఏం చేస్తాం, గుళ్ళో ఏ వెండిలోనో బంగారం ఎత్తడిలోనో ఏదో ఒక ధాతువులో బిగించి బంధింపజేసి దాన్ని దేవుడికి ఇలా విసురుతారు. అవి నల్లగా కాకుండా తెల్లగా ఉంటే వింజామరలు అన్నమాట, మామూలుగా రకరకాల రంగుల్లో ఉంటే చామరములు అంటాం. ఈ చమరీ మృగాలనే ఇంగ్లీష్లో యాక్స్ అంటారు, వైఏఎక్స్ యాక్స్, జడల బర్రి అని కూడా అంటాం మనం. వాటి యొక్క వెంట్రుకలు అన్నమాట. అటువంటి చామరములను, తెల్ల చామరములను, వెల్ల చామరములను సర్పస్త్రీలు విసురుతున్నారు, వీస్తున్నారు. అటువంటి మహాత్ముడు ఇన్ని భోగములతో ఉన్నవాడు, ఇన్ని భోగములున్న వైరాగ్య సంపన్నుడు, జ్ఞాని, పరోపకార పరాయణుడైన అశ్వతరుడనే నాగరాజుని దూరం నుంచే చూచినటువంటి కువలయాస్సుడు పరుగు పరుగున వెళ్ళి ఆయన కాళ్ళ మీద తలపెట్టి వినయంగా నమస్కరించాడు. ఎందుకో తెలిసిన, పెద్దలకి నమస్కరించాలి, అదో పక్కన పెట్టండి. అసలు ఆ రూపం చూడగానే గౌరవం కలిగిందిట, మనిషిని చూడగానే ఈతడు మహాత్ముడు అనిపించిందంటే ఇంకా అతనిలో తపశ్శక్తి ఉందని అర్థం. ఒక్కొక్కడిని చూడగానే అంత గౌరవం కలుగుతుంది. ఎందుకో తెలియదు, ఒక్కొక్కడు చూస్తే ఆత్మీయత కలుగుతుంది. ఈయనకి దగ్గరగా పెడితే బాగుండు, ఈయన కోసం శరీరం కూడా త్యాగం చెయ్యాలనిపిస్తుంది. అదే పూర్వజన్మ బంధం. గురువుల మీద అనుబంధం ఉన్నటువంటి వాడు, అభిమానం ఉన్నవాడు తరిస్తాడు. నిజంగా కూడా ఒకసారి ఆలోచించండి, అశ్వతరుడు ఎవరో ఇంతవరకు ఆయన చూడలేదు. అయినా ఎందుకు నమస్కరించాడో తెలుసా? ఆయన మనస్సు అట, అశ్వతరుడి మనస్సు. అశ్వతరుడి మనస్సు ఎటువంటిదో మీరు నిన్నటి దాకా విన్నారు. ఇతడు ఎవడంటే అసలు ఈ కువలయాసుడు? ఆయనకి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఎక్కడో తన కుమారులకి అతడు స్నేహితుడు. ఆ కుమారులు రోజు భూలోకానికి వెళ్ళి కువలయాసుడితో స్నేహం చేసి అతని కథ తెలుసుకుని అతనితో కబుర్లు చెప్పి కాలక్షేపం చేసేవాళ్ళు. ఆ మాత్రానికే కుమారుల ద్వారా అతని చరిత్ర తెలుసుకున్నాడు. ఆ చరిత్రలో ఏమని తెలుసుకున్నాడు? అతని భార్య పోయిందని తెలుసుకున్నాడు. తెలుసుకుని తను దాని తాను పోయాడా? అయ్యో, అంత మంచివాడికి భార్య లేదా, ఆ భార్య నేను ఇవ్వాలనుకున్నాడు. పిల్లలకు కూడా చెప్పలేదు. దానికోసం ఎంత తపస్సు చేశాడు, తన స్వార్థం కోసం చేయలేదు. ముందు వెళ్ళాడు, బ్రహ్మని మెప్పించాడు. బ్రహ్మ ద్వారా సరస్వతిని పట్టుకున్నాడు, సరస్వతిని ప్రార్థించాడు. ఆవిడ ద్వారా సంగీతం నేర్చుకున్నాడు, ఈ సంగీతంతో శివుణ్ణి మెప్పించాడు సోదర సమేతంగా. శివుడి ద్వారా ఆవిడ్ని బ్రతికించుకునేటటువంటి ఉపాయం తెలుసుకున్నాడు, ఆవిడ బ్రతికించాడు. ఎవరికి కావాలండి ఈ రోజుల్లో? ఒకసారి ఆలోచించండి, మన పక్కింటి వాడు ఏమైపోతున్నాడో కూడా పట్టించుకోవట్లేదు వాడు మనం. అటువంటిది ఎక్కడో తన కుమారులకు స్నేహితుడైన ఒక కుమారుడికి ఇంత కష్టం వచ్చిందని తెలుసుకుని అతని కోసం తపస్సు చేసి అతని భార్యని బ్రతికించిన ఉదాత్త చరిత్రుడు, అంతటి మంచివాడు. ఇలాంటి మంచి మనం పురాణాల్లో నేర్చుకోవాలి. ఊరికే కథ వినేసి సస్పెన్స్గా ఉందనుకుంటే ఉపయోగం లేదు. ఆ సస్పెన్స్ మనకెందుకు? సస్పెన్స్ ఎలాగో ఉంటుంది, కథ చాలా పసందుగా ఉంటుంది. పురాణ కథలలో ఉన్న మహానుభావుల చరిత్ర తెలుసుకుని ఓహో, అంత కాకపోయినా ఎంతో కొంత మనం లోకోపకారం చేద్దాం అనుకోవాలి. పరోపకారమే ఈ జీవితం యొక్క పరమావధి. అలా పరోపకారం చేసేవాడిని చూడగానే మీకు ఆనందం కలుగుతుంది. వాడెవడో మీకు అక్కర్లా. ఇతన్ని చూడగానే, ఇతని ముఖాన్ని చూడగానే మనకి నమస్కారం పెట్టాలి అని అనిపిస్తుందిట. ఎప్పుడు? అతనిలో పరోపకార బుద్ధి ఉండి. ఇవాళ నదులు తమ నీళ్లు తాము తాగుతున్నాయా? ఆవులు తమ పాలు తామే తాగేస్తున్నాయా? అలాగే మహాత్ములు తమ జీవితం పరుల కోసం త్యాగం చేస్తారు. అందుకే పరోపకారార్థమిదం శరీరం. ఇదం ఈ శరీరం, శరీరము పరోపకారార్థం, ఇతరులకు ఉపకారం చేయడం కోసమే. నీ శరీరం ఇతరులకు ఉపకారం చేయడానికి వినియోగించు. ఏదో భగవంతుడు నీకు సంపదిస్తే నువ్వు అనుభవించు, కానీ ఇతరులకు ఉపకారం చేయడానికి ఎక్కువ భాగం నీ జీవితాన్ని, నీ ధనాన్ని వెచ్చించు. అలా వెచ్చించేవాడు అందరి పూజలు అందుకుంటాడు, అతడే తరిస్తాడు. అందుకే ఇతన్ని చూడగానే అమాంతంగా పాదాల మీద పడి నమస్కరించాక ఆయన కూడా ప్రేమతో లేవనెత్తి కౌగలించుకుని రాబాబు అని కన్న కొడుకుని చేరదీసినట్టు చేరదీశాడు. ఈ తలని వాసన చూశాడు. పూర్వం పిల్లలకి తల దగ్గర పెట్టగానే ఆ తల మీద ముక్కు పెట్టి వాసన చూసేవారు, మూర్ధాఘ్రాణము అంటారు. పిల్లలకు ఆయువు పెరుగుతుంది వల్ల తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గరికి తీసుకుని తలని వాసన చూడాలి. దానికి ఏమని పేరు? మూర్ధ ఆఘ్రాణము. ఆఘ్రాణం అంటే వాసన చూచుట, మూర్ధాఘ్రాణం తల వాసన చూడటం. అంటే పూర్వం రెండు రోజులు కోసారైనా తలంటుకునేవారు, శుభ్రంగా తలంటుకు స్నానం చేస్తే అప్పుడు మూర్ధాఘ్రాణం చేయగలుగుతాం. అది కూడా కుంకుడికాయ పులుసుతోటి అభ్యంకర స్నానం చేసేవారు. అప్పుడు ఈ సహస్రార కమలం వికసిస్తుంది. ఇంతకీ తల్లిదండ్రులు ఎందుకు వాసన చూడాలి? తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా బయటకు వస్తుంది. ఇతరులకు ఉపయోగపడదు, కానీ పిల్లలకి శిష్యులకి, అంటే గురువుల ద్వారా శిష్యులకి, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి, ఈ ముక్కు నుంచి వచ్చే గాలి ఈ తలకి తగలగానే పిల్లలకి జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతుంది అని ఆయుర్వేదం చెబుతోంది. అందుకని అని ఒకసారి వాసన చూసేవారట. అలా వాసన చూడగానే ఈ గాలి ఏం చేస్తుందన్నమాట, ఈ తల పైభాగంలో ఉన్న, డిప్ప పైభాగంలో ఉన్న ఒక బిందు స్థానం, అదే సహస్రార పద్మం, దానికి తగులుతుంది గాలి. తగలగానే అది వికసిస్తుంది, చురుకుతనం దానికి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పిల్లలకి బాగా పెరుగుతుంది. అందుకని పిల్లలు రోజు తల్లిదండ్రులకు నమస్కరించేవారు పూర్వం, వాళ్ళని లేవనెత్తి తలని వాసన చూసేవారు తల్లిదండ్రులు. మూర్ఖునిరి మూర్ధాఘ్రాణము చేసిరి అని మన పౌరాణికులు అందుకు చెప్పారన్నమాట. ఇప్పుడు కూడా పిల్లలు రోజు తల్లిదండ్రులకు నమస్కరించండి, వాళ్ళు కూడా వాసన చూడాలి తల. ఈయన అలాగే ఆఘ్రాణం చేసి పక్కనే కూర్చోబెట్టుకుని ప్రేమగా అతని చెయ్యి చేతిలోకి తీసుకుని, నాయన నీ గురించి ఎంతో విన్నాను, నా పిల్లలు రోజు అన్నం తినడం మానేసి నీ గురించే పొగడ్డం మొదలెట్టారు. నాగామృతం కూడా తాగటం లేదు వాడు, నీ వాగమృతం కురోలేరట. ఇక నాగామృతం వాళ్ళకి వెగటైపోయింది. అంటే దేవలోకంలో ఉన్న అమృతం వేరుంటాయి, పాతాళ లోకంలో ఒక ప్రత్యేకమైన అమృతం ఉంటుంది, దానికి నాగ అమృతం, నాగామృతం అని పేరు. ఈ అమృతం వాడు తాగుతారు. ఈ అమృతం ఎక్కువ కాలం జీవించే శక్తి ఇస్తుంది. ఓ 100 ఏళ్ళు బతికేవాడిని 1000 ఏళ్ళు బతకనిస్తుంది. లేదా నాకు ఎక్కువ కాలం జీవం వద్దు, బలం కావాలనుకుంటే ఒక కుండ తాగితే వాడికి 1000 ఏనుగులు బలం వస్తుంది. అటువంటిది భీముడు 10 కడవలు తాగాడని మీకు మహాభారతంలో ఆదిపర్వంలో చెప్పాను, గుర్తుండే ఉంటుంది. సంస్కృతంలో వ్యాసుడు రాశాడు, నాగామృతం 10 కడవలు తాగితే 10000 ఏనుగుల బలం వచ్చింది. అందుకే అతడు నాగాయుత బల సంపన్నుడు అయ్యాడు. ఎప్పుడైనా మీరు కూడా పాతాళలోకానికి వెళ్ళేప్పుడు వాళ్ళు అమృతం ఇస్తామంటే వద్దనకండి, తాగండి, కొంచెం బలం వస్తుంది. ఓ చెంబుడు తాగితే 1 ఏనుగు బలం వస్తుంది, కుండ తాగేస్తే 1000 ఏనుగులు బలం వస్తుంది. 1000 ఏనుగులు బలం రావడం గొప్ప కాదు, కానీ వచ్చిన తర్వాత దానికి ఇబ్బంది ఉంది. దానికి బాగా భోజనం వెయ్యాలి. భోజనం అంటే మొత్తం మీ అందరూ కలిసి ఎంత తింటారో వాడు ఒక్కడు అంత తినేస్తాడు. అప్పుడు వాడిని పోషించవలసిన అవసరం వస్తుంది. పోషించాలంటే మళ్ళీ కష్టాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు నాగలోకానికి ఎవరిని పెడితే వాళ్ళని నేను పంపించకుండా ఇక్కడే అట్టే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఉంటే చాలు, మళ్ళీ మీకోసం చాలా యాతన పడాలి. ఇప్పటికే పాపం లక్షలు ఖర్చు పెట్టి ఎంతోమందికి ఆయన అన్నదానం చేస్తున్నారు. ఒక్కడే 10,000 మంది తినేసేస్తే హరిగారికి కొంత ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన్ని కేవలం మానవ మాతృడిగా భోజనం చేసేవాడికి భోజనం పెట్టేటట్టు అట్టే పెడుతున్నాడు. అలాంటి ఆ నాగామృతం ఈ మధ్యన పిల్లలు తాగట్లేదట. ఎందుకని? నీ వాక్ అమృతం తాగుతున్నారు, వాగమృతం తాగుతున్నారు. నీ వాక్కులని అమృతం ఉంది, ఈ అమృతం అసహ్యం అనిపిస్తున్నది, వెగటవుతున్నది. నువ్వు ఎటువంటి వాడివి? తల్లిదండ్రులు పూజించేవాడివని, నీ భార్య అంటే నీకు ఎంతో ప్రేమయని, ప్రజల్ని కన్న బిడ్డల్లా చూస్తావని, శత్రువులకు మాత్రం భయంకరుడివని విన్నాను. ఇది కదా నీ జన్మకి సఫలత. పుట్టినందుకు ఇలాంటి మంచి పనులు చేయాలి, మహాత్ముల చేత ప్రశంసలు అందుకోవాలి. ఏదో పుట్టాము తెచ్చామంటే కాదు, పుట్టినవాడు పెద్దల యొక్క ప్రశంసలు పొందాలి, పవిత్రంగా నడుచుకోవాలి. పరదూషణములు చేయక దరిద్రులకు వారి యందు దయ కలిగి పీడితులకు దిక్కై పరగడు పురుషుండు సుగుణ బంధురుడెందు. ఎప్పుడూ ఇతరులను అనవసరంగా తిట్టకుండా, ఎప్పుడు పరదోషణ అనవసరం మనకి. పరదోషణం వల్ల పాపం తప్ప మరి ఉండదు. కాబట్టి పరనింద చేయటం మానేసి, ఎవరైనా దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటే అటువంటి వారికి యథాశక్తిగా దానం చేసి వాళ్ళ మీద దయ చూపించి, బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టం తొలగించి వాళ్ళకి సహాయం చేసి జీవించేటటువంటి జీవి మహాత్ముడు అని పిలువబడతాడు, ఉత్తముడని పిలువబడతాడు. అంతటి సుగుణాలు రాసి ప్రపంచంలో మరొకడు ఉన్నాడు, ఇవే గొప్ప లక్షణాలంటే అని పరిపరి విధాలుగా పలికి, పిల్లలారా ఈయన వచ్చాడు కదానని కబుర్లతో కడుపు నింపడం కాదు, మనలో నాగలోకంలో కూడా మంచి విందు భోజనాలు ఉన్నాయి, అవన్నీ ఏర్పాటు చేయించండి అని అప్పటికప్పుడు భూలోకంలో మానవ మాతృడు తిని ఎరగని రకరకాల పిండి వంటలతో ఆయనకి విందు చేశాడు. ఆ పూర్వమైన విందుట, అటువంటి విందు ఆయనంత పూర్వం ఎప్పుడు ఎరగడు. ఏదో భూలోకంలో బెండకాయ, దొండకాయ, కాకరకాయ, కేకరకాయ ఇలాంటి కూరగాయలు ఎరుగురు. పాతాళంలో విచిత్రమైనటువంటి కూరగాయలు ఉన్నాయట, అవి పాతాళ శాఖలు. ఆ శాఖలు కూడా రకరకాల ఋతులతో, షడ్రుతులతో మేళవింపబడ్డాయి. ఇంకా రకరకాలైన మధుర పదార్థాలు ఉన్నాయట. మజ్జన భోజనాది నిత్య నియత కృత్యములు సలిపి ఈ విధంగా ఆయనకి భోజనాలు పెట్టాడు. రకరకాల స్నానాలు చేయటానికి కావలసిన ఏర్పాట్లు చేశాట. మానవ మాతృలు ఎరగనటువంటి కొన్ని స్నానాలు ఉన్నాయి అక్కడ. పన్నీరు లాంటి నీళ్లు, మంచి సువాసనతో ఉన్న నీళ్లు, ఆ నీళ్లతో ఉన్న చెరువులు, ఆ చెరువుల్లో ఈతలు కొట్టే విధానం, ఇవన్నీ నేర్పాడు. అంటే స్నానం కూడా ఆహ్లాదమే అక్కడ. పాతాళ స్నానం, పాతాళలో ఒక భోజనం. ఆ భోజనాలు కూడా తాను కూర్చున్నాడు, అతనితో పాటు తన కొడుకుల్ని కూర్చోబెట్టాడు. కొంతమంది ఇంటికి వచ్చిన వాడికి మీ భోజనం మీరు తినండి, మీరు తిన్నాక మేము స్పెషల్ భోజనం చేస్తామంటారు. అలా కాకుండా అతిథిని తనతో సమానంగా కూర్చోబెట్టుకుని అతనితో కలిసి భోజనం చేయటం అనేది ఒక సంప్రదాయం. అందుకని తాను కూర్చున్నాడు, తన పిల్లల్ని కూర్చోబెట్టాడు, అతన్ని కూర్చోబెట్టాడు, నలుగురు కలిసి విందు భోజనం చేశారు. కర్మగారు నేను చాలా కాలం క్రితం ఒక ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళా, ఆయన మాత్రం కూర్చోలేదు, మీరు తినండి అన్నాడు. ఎందుకు వెళ్ళానరా బాబు భోజనాన్ని కొనుక్కున్నాను అనమాట. అలా ముక్కుబడి భోజనాలు పెట్టకూడదు మనం. ప్రేమగా, గౌరవంగా, శాస్త్ర మర్యాదతో భోజనం పెట్టాలి. అలాంటి భోజనం తిన్నాక లేపి ఓ భద్రమూర్తి, ఓ శుభప్రదమైన ఆకారం కలిగిన వాడా, పుణ్యాత్ముడా, నువ్వు మా ఇంటికి అభ్యాగతుడి అయ్యావు. పిలిస్తే వచ్చినవాడు అభ్యాగతుడు, పిలవకుండా వస్తే అతిథి. మనం ఎవరినైనా ఆహ్వానిస్తే అప్పుడు మన ఇంటికి వచ్చాడనుకోండి, ఆయన్ని అభి ఆగత, పిలవగా వచ్చినవాడు, అదే అతిథి. ఏ తిథి వారవర్జ్యాలు లేకుండా తనంత తాను వచ్చి పడ్డాడనమాట, అప్పుడు ఆయన అతిథి. ఈ ఇద్దరు సమానమే. అందులో అభ్యాగత స్వయం విష్ణువు, పిలవగా వచ్చాడు విష్ణువు, పిలవకుండా వస్తే శివుట్ట. అతిథి ఏమో ఈశ్వర స్వరూపుడు, పిలిస్తే వచ్చేవాడు విష్ణు స్వరూపుడు. కాబట్టి మన ఇంటికి వచ్చిన అతిథిని అభ్యాగతుణ్ణి శివకేశవులుగా భావించి గౌరవించాలి. నువ్వు మాకు ఆ భగవంతుడైన ఆదినారాయణుడితో సమానం, అందుకే నేను నిన్ను గౌరవించాం, పూజించాం. పూజ అయ్యాక నీకేదైనా వస్తువు కానుకగా ఇవ్వాలని నా కోరిక. ఏం కోరుకుంటావో కోరుకో, ఆ వస్తువు నీకు ఇస్తాను. కోరకుండా ఏదో నాకు తోచింది ఇవ్వడంలో ఉపయోగం ఉంది? కొంతమంది పట్టుకొచ్చి ఏవేవో ఇస్తారు, అవి మనకు ఉపయోగపడచ్చు, ఉపయోగపడకపోవచ్చు. ఒక్కొక్కటి పట్టుకొచ్చి ఒక పంచి పెడతాడు, అది పంచే. అలాంటి పంచెలలో ఏమిటి ఉపయోగం చెప్పండి? ఓ తువ్వాలు గుడ్డ ఇస్తాడు, ఈ తువ్వాలు గుడ్డ గట్టిగా ఒకసారి అలా జాడించామా నీళ్ళల్లో, ఆ తర్వాత ఇంత గుడ్డ, అది గోచీకి ఎక్కువ పంచికి తక్కువ, దాంతో పేచీ కదా, ఏం ఉపయోగం లేదు. అలాంటి గుడ్డలు ఇవ్వకండి. పనికి మాలని పంచి ఒకవేళ మీకు ఇవ్వడం చేతకపోతే అయ్యా కాస్త కొనుక్కోండి అని చెప్పించేయండి, పర్వాలేదు. రామచంద్ర ఈ దరిద్రపు గుడ్డల్ని ఏం చేసుకోవాలో తెలియదు, ఇతరులకు ఇవ్వలేము. చూస్తూ చూస్తూ నాకు పనికిరాని ఇతరులకు ఎలా ఇస్తాను? కాబట్టి మనం ఇతరులకు ఏదైనా ఇస్తున్నామంటే ఆ వస్తువు వాడికి ఉపయోగపడాలి. ఉపయోగపడని వస్తువు అనవసరం. అంతకంటే మనకు తోచిన దక్షిణిచ్చి గంటేమని శాస్త్రం చెబుతున్నది. అందువల్ల ఈయన ఏమన్నాడు ఇప్పుడు ఈ అశ్వరాజు, నేనేదో నాకు తోచిన కానుక నీకు ఇస్తే అది నీవు ఉపయోగించుకోకపోతే ఉపయోగం ఏమిటి? అందువల్ల నీకు ఏది ఉపయోగమో ఆ వస్తువు కోరుకు. నువ్వు మహారాజు, ఇతరులకు ఇచ్చేవాడివే, కోరుకో. అయినా ఇప్పుడు మాత్రం కోరుకోవాలి. ఎందుకని? నేను తండ్రిని, తండ్రితో సమానమైన వ్యక్తి కోరుకోమన్నప్పుడు కోరుకుని తీరాలి, నాకేం వద్దనకూడదు. మళ్ళీ ఇక్కడ గొప్ప శాస్త్రధర్మం చెప్పాడండి ఐశ్వరాజు, ప్రేమతో తనయంత తాను పెద్దవాడు ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోకపోతే అది అహంకారం, అడిగితే యాచన. నువ్వు అడగట్లేదు, అడిగామనుకో అది యాచన. నేను ఇస్తే పుచ్చుకోలేదు అనుకో, నీకు దురహంకారం ఉన్నట్టు లెక్క. అందుకే నేను ప్రేమతో నీకేం కావాలో అడగమంటున్నాను, అడిగి తీరాలి. నేను తండ్రితో సమానం, నీకేం కావాలో కోరుకో అనగా కోలయాసుడు ప్రేమగా నమస్కరించి, భక్తితో నమస్కరించి, దేవా, నా ఇంట్లో సువర్ణం ఉంది, రత్నాలున్నాయి, వస్త్రాలున్నాయి, భోజన భాజనాలన్నీ ఉన్నాయి. భాజనం అంటే కంచం, అన్నం తినడానికి పనికొచ్చే పాత్రలని భాజనం అంటారండి, గుర్తుపెట్టుకోండి. భోజన భాజనాదులు అని మన వాళ్ళు ఎందుకన్నారంటే, భోజనం ఉండొచ్చు కానీ భోజనం తినడానికి కంచం లేకపోతే ఎలాగా? ఒక్కోసారి మీ కంచం మీరే, మీ ప్లేట్ మీరే తెచ్చుకోండి అంటారు, అందుకే పులిహార పెడతారు. కానీ పులిహార పెట్టే ప్లేట్లు మనం తెచ్చుకోవాలట. అలాగా భాజనములు కూడా మా ఇంట్లో ఉన్నాయి, భోజనాలే కాకుండా. ఇక మా తండ్రి గారు బతికొండ కారణం చేత, ఆ తండ్రి గారు కూడా ఉత్తముడు, సంపద కలిగిన వాడు, బలవంతుడు అవడం వల్ల నాకు ఏ కొరత లేదు. అన్నిటికంటే నాకు భగవంతుడిచ్చిన గొప్ప వరం మహానుభావుడైన తండ్రి, పూజ్యురాలైన తల్లి. తల్లిదండ్రులు బ్రతికొండగా కుమారుడికి ఏం కొరత ఉంటుంది? ఉత్తములైన తల్లిదండ్రులు ఉండగా పిల్లలకి ఏమి కొరత ఉండదు. ఇక్కడ ఒక గొప్ప పద్యాన్ని మారణ గారు మనకు అందించాడు. జనక భుజావనీజముల చల్లని నీడ వసించియుండు నందనులు జగంబునల్ సుఖులు తండ్రి మృతుండయి చన్న పెన్ననాడ నిజ కుటుంబ భారముగడంగి వహించుచు తీవ్ర దుఃఖ వేదన బడువారు అపుణ్యులు విధాతృని చేత భుజంగమేశరా. ఓ నాగేశ్వర నాగరాజ, ఎవడ అదృష్టవంతుడు, తండ్రి ఎక్కువ కాలం జీవించి ఆ తండ్రి ఎక్కువ కుటుంబ భారం వహిస్తూ ఉంటే, పిల్లలకు ఎక్కువగా కుటుంబ భారం లేకుండా ఉంటే ఆ తండ్రి నీడలో ఉన్న కొడుకు అదృష్టవంతుడు. తండ్రి ఓ చెట్టుట, ఆ తండ్రి అనే చెట్టు నీడలో సుఖంగా బతికే కొడుకులు అదృష్టవంతులు. కాబట్టి తండ్రి బతికొండగా, ఎక్కువ కాలం బతికొండగా పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలనలో పెరిగితే ఇంకంతకంటే యోగం ఎక్కడున్నది? అటువంటి వాడు యోగజాతకుడు. కొంతమంది దురదృష్టవంతులు అయి ఉంటారట, వాడు ఎటువంటి వాళ్ళు, తండ్రి మృతుండయ్యేచన్న, తండ్రి చిన్నప్పుడే చచ్చిపోతాడు, దాంతో చిన్నప్పటి నుంచి దిక్కు లేకుండా అయిపోతారు. అందులో ఇంటికి పెద్దవాడైతే పెన్న నాడ నిజ కుటుంబ భారం వహించి, చిన్నప్పుడే కుటుంబ భారం నెత్తి మీద పడి ఈ తమ్ముళ్ళనో చెల్లెళ్ళనో అక్కలనో వీళ్ళందరినీ చూసుకుంటూ తాను బ్రతికి వీళ్ళని బ్రతికించి జీవితంలో పైకి రావడానికి నిరంతరం కష్టపడేటటువంటి కుమారుడు ఉన్నాడే, వారు అపుణ్యులు, పుణ్యం లేనివాడు, పూర్వపాపం వల్ల కర్మయోగం వల్ల చిన్నప్పటి నుంచి ఈ కష్టాలు నెత్తి మీద పడతాయి. విధాతృని చేత భుజంగమేశ్వర, ఎంత మంచి మాట చెప్పాడండి. ఇది మనం జీవితంలో చూస్తున్నాం కూడా. తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి ఎక్కువ కాలం కుటుంబ బాధ్యత వాళ్లే నెత్తి మీద పెట్టుకుని పిల్లల్ని ఏ 30 ఏళ్ళు దాటాకో 40 ఏళ్ళు దాటాకో అప్పుడే కుటుంబ భారంలోకి అడుగు పెట్టేలా చేస్తారు. అంతకాలం వీళ్లే జాగ్రత్తగా చూస్తారు. అప్పుడు ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులు. తల్లిదండ్రుల ధర్మమానని అన్నం తిన్నారు, చదువుకున్నారు, ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వారసత్వంగా పొందారు, దీన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు అదృష్టవంతులు. అలా కాకుండా తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోతే ఏం చేయాలో తెలియదు, కుటుంబ భారం నెత్తి మీద పడుతుంది, ఈ భారం తట్టుకోవాలి, దానికి తోడు ఈ ఇంట్లో ఉన్నటువంటి అన్నో తమ్ముడో చెల్లో వీళ్ళో నెత్తి మీద పడతారు. వాళ్ళు ఏమో ఒక్కోసారి తిడతారు, తెప్పుతారు, దారిద్ర్యం బట్టి పీడిస్తూ ఉంటే ఇంత కుటుంబ భారం వహించి వీళ్ళందరినీ పైకి తీసుకురావటం శక్తికి మించిన పని అవుతుంది. ఈ పనిలో పైకి రాలేక గజగజలాడే వాళ్ళు ఉన్నారే వారు అపుణ్యులు. ఇదంతా నేనేం చెప్పట్లేదు సుమా, ఈ పురాణములో చెప్పే ప్రతి వస్తువు కూడా మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారు మూలంలో చెప్పారు, తెలుగులో మారణ గారు చెప్పారు, నేను ఆ పురాణాన్ని మీకు వివరిస్తున్నాను. కాబట్టి నేను ఈ విషయంలో అదృష్టవంతుడిని చెప్పుకున్నాడు ఆయన. మా నాన్న బతుకున్నాడు, నాకు వయస్సు ఉంది, రాజ్యభారం తండ్రే వహిస్తున్నాడు, ఇప్పటికీ తల్లి నాకు అన్నం పెడుతోంది, ఐశ్వర్యానికి లోటు లేదు, దేనికి లోటు లేదు, ఇంకా నాకేం కావాలి, నేను నిజంగా పుణ్యాత్ముడిని, ఈ విషయంలో నేను పుణ్యాత్ముడిని. ఎందుకంటే నా రాజ్యంలోనే ఎంతోమంది తల్లిదండ్రులు పోయి కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళని నేను చూశాను కాబట్టి ఆ దరిద్రపు యోగం నాకు లేదని ఆనందపడుతున్నాను. నాకు తండ్రి దయవల్ల ధనం తృణంతో సమానం, గడ్డిపరకతో సమానం, యవ్వనం ఉన్నది అది బయటవాడు నాకు ఇవ్వక్కర్లేదు, పరాక్రమం ఉన్నది, యవ్వనం ఉన్నది, ఆరోగ్యము ఉన్నది, ఇంకెటొచ్చెటిపోయి మీపోటి పెద్దల యొక్క ఆశీర్వచనం ఎప్పుడు లభిస్తున్నానో చూస్తున్నాను. ఎంత అదృష్టవంతుడంటే వేల సంవత్సరాలు తపస్సు చేసి కూడా పాతాళ లోకంలో ఉన్న నీలాంటి పుణ్యాత్ముల్ని మేము చూడలేం మానవులం. అటువంటిది మరి ఏ జన్మలో పుణ్యమో లేక నీ కరుణయో నీ కొడుకుల ప్రేమయో నన్ను పాతాళ లోకానికి తీసుకొచ్చింది. విష్ణుమూర్తికి పానుపుగా ఉండే ఆదిశేషుడు ఎక్కడ, పరమేశ్వరుడి మెడలో నిత్యం ఆభరణంగా ఉండే వాసుకి ఎక్కడ, ఆ ఇద్దరికీ తమ్ముడివై ఇంత పాతాళ లోకాన్ని పరిపాలిస్తున్న అశ్వతరుడనే నాగరాజువు నువ్వెక్కడ, భూలోకంలో సామాన్య మానవుడి దౌర్భాగ్యుడి నేనెక్కడ, నాకు నీ పాద దర్శనం ఎలా దొరుకుతుంది, అది దొరికింది, ఇంకెంతకంటే నాకేం కావాలి, నాకేమవుద్దన్నాడు ఆయన. నేను తిరస్కరించలేదు కానీ నాకెంతకంటే ఏం కావాలి, భగవంతుడు దర్శనమిస్తే మణులు కావాలి, మాణిక్యాలు కావాలని ఎవడు కోరుతాడు, కాబట్టి నాకేం వద్దు, ఒక్కటి మాత్రం కోరుతున్నాను, అదేమిటో తెలుసా, నీ కరుణ మాత్రం ఎల్లప్పుడూ నా మీద ఉండాలని కోరుతున్నాను, నువ్వు నన్ను కరుణించే వరం ప్రసాదించు అనగానే నవ్వి, మణులు కనకాలు వద్దన్నావు, సరే నా కరుణ